భగవాన్ బాబావారి దివ్య పాదపద్మములకు ఆస్తిక మహాశయులకు ప్రణామాలు. ఆధునిక విద్యా ప్రభావం చేత భారతీయ ఆధ్యాత్మిక సంపద నిరాదరణకు గురైంది అని కొందరి యొక్క అభిప్రాయము. భారతదేశ చరిత్ర అలక్ష్యం చేయబడింది అనేది కొందరి యొక్క భావన. భారతీయ సంస్కృతి కూడా మరుగున పట్టడం కూడా ఆధునిక విద్య అని కొందరి యొక్క భావన. ఈ భావనను భగవాన్ ఎలా తెలియజేశారో మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
పాశ్చాత్య విద్యల ప్రభావం అది ఏమో కానీ సంస్కృతమడుగంటి సన్నగిల్లే. పాశ్చాత్య విద్యల ప్రభావం అది ఏమో కానీ సంస్కృతమడుగంటి సన్నగిల్లే.
ఈ పాశ్చాత్య విద్యల పైన ఒక మాటలో చెప్పాలని, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పైన ఎంత ప్రేమ మోజు పెరిగిందో చెప్పలేం, కానీ సంస్కృతం చదివేవాళ్ళు లేడు, సాంస్క్రిట్ అక్కర్లే. ఒక్క విషయం సత్యమండి, భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా కూడా సంస్కృతంలోనే రచింపబడింది. మనకి రాందే సంస్కృతం. ఎందువల్ల? ఆధునిక విద్యలు, పాశ్చాత్య విద్యలు, కానీ సంస్కృతం మనకు అక్కర్లేదు, పడిపోయింది.
పాశ్చాత్య విద్యల ప్రాముఖ్యత అది ఏమో కానీ పరిణయ ధర్మముల్వమ్ములయ్యే.
ఈ విదేశీ విద్యలు అభ్యసించి మన గార్హస్థ్య జీవితము, గృహ నిర్మాణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కూడా బాగా దెబ్బతింది. భార్యాభర్తల సంబంధాలు కూడా ప్రాచీన విధానంలో లేవు. ఆధునిక విద్య వల్ల ఎలా పెరిగిపోయిందో ఒకసారి బాబావారు చమత్కరించారు. సీతాదేవిని అడిగారట, అమ్మా మీ ఆయన కూడా ఆశ్రమానికి వచ్చారా అని. ఆవిడ వచ్చారండి అందిట. ఏడి మీ ఆయన అన్నారట. వచ్చారండి అందిట. వారేనా 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 అని అడిగారట. ఆవిడ కాదు 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 అందిట. రామచంద్రమూర్తిని చూపించి, అమ్మా వారేనా మీ శ్రీవారు అని అడిగారట. మౌనంగా తలకాయ ఉంచుకుందిట. ఈ ఘట్టాన్ని వివరిస్తూ బాబావారు అన్నారు, అదే ఆధునిక యువతి అయితే, ఏ డియర్ గెటప్, హలో డియర్ గెటప్ అని భర్తను పరిచయం చేసి ఉండేదయ్యా. ప్రాచీన భారతదేశం సంప్రదాయం స్త్రీలు అట్లా భర్తను పేరు పెట్టి పిలిచి నుంచోబెట్టి మాట్లాడే పద్ధతి కాదయ్యా, ఒక గౌరవం, ఒక మర్యాద ఈ దేశంలో ఉన్నది అని వారు సంభాషణలో చెప్పడం నాకు బాగా జ్ఞాపకం ఉన్నది.
పాశ్చాత్య విద్యల ప్రభావం అది ఏమో ఆర్యధర్మములెల్లా ఆరిపోయే, ఆర్యధర్మములెల్లా ఆరిపోయే.
ఈ దేశ ధర్మాలు అక్కర్లేదు. బాబాగారు చెప్తున్నారు ఆర్యధర్మాలు ఎట్లా ఉంటాయో. ఒకడు విదేశాల నుంచి వచ్చాడు కొడుకు, తండ్రి ఆనందపడ్డాడు, అబ్బా ఇన్ని సంవత్సరాలు మా అబ్బాయి వచ్చాడు ఫారెన్ నుంచి వచ్చాడు. ఊళ్ళో అందరికి చెప్పేశాడు మా అబ్బాయి ఫారెన్ నుంచి వస్తున్నాడు. అబ్బా ఏమి సాధించాడురా, సంతోషం. అబ్బాయిని తీసుకొస్తున్నాడు, ఇంటికి తీసుకొస్తున్నాడు కారులో. నాయనా ముందుగా మన కులదేవతకు నమస్కరిద్దామయ్యా, మన గ్రామదేవతకు నమస్కరిద్దాం, ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. సరే నాన్న అన్నాడు వాడు. ఆ పిల్లాడు కూడా గుళ్ళోకి వచ్చాడు తండ్రితో పాటు. అదిగో అమ్మవారా నమస్కరించమన్నాడు తండ్రి. వీడు వెంటనే హలో మేడం హవారియో అన్నట్ట. హలో మేడం హవారియో అంటున్నాడు.
ఆర్యధర్మము ఆరిపోయే,
ధర్మాలన్నీ ఆరిపోయినాయి.
పాశ్చాత్య విద్యల ప్రాముఖ్యత అది ఏమో వేషభాషలందు మోజు హెచ్చే.
వేషానికి భాషకి భేషజం ఎక్కువైపోయింది. పైగా దాన్ని ఒక ఫ్యాషన్ అని కూడా అంటారు. ఒకసారి స్వామి కాలేజీ పిల్లలతో చమత్కరిస్తూ మాట అన్నారు. ఇది ఎప్పుడండి, ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఆ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఒకటి వచ్చింది, ఇక్కడ పెంచి ఇలా వెడల్పుగా ఉంటాయని మాట్లాడుతూ ఇటు, అంటే ఒక మున్సిపాలిటీ చీపురులాగా. ఇలా పెంచుకోవటం అలవాటైంది. ఈ కాస్త పెంచుకోవటం అలవాటు కొండ ముచ్చులాగా. ఇదంతా చూసి బాబావారు అన్నారు, సైడ్ బర్న్స్ అని పెంచుకునేవారు, ఇలా వెంట్రుకలు ఇలాగా సన్నగా ఉండి ఇక్కడ వెడల్పు అవుతాయన్నమాట, అంటే ఓ మున్సిపాలిటీ చూపురులాగా, అది చాలా ఫ్యాషను. తర్వాత పిల్లిగడ్డలా ఇక్కడే కాస్త పెంచుకోవడం ఓ కొండ ముచ్చులాగా, అది ఫ్యాషన్ ఆ రోజుల్లో. బాబాగారు అన్నారు, మొగతనం అంటే మీసాలు పెంచుకోవటం అంటయ్యా, ఈ మీసాలు పెంచుకోవటం ఎలుక్కి ఉన్నాయి మీసాలు, బుద్ధింకలకు ఉన్నాయి, కాక్రోచెస్కు ఉన్నాయి, ర్యాట్స్కు ఉన్నాయి మీసాలు, ఈ మీసాలు ఇదే అమోఘతనాన్ని గుర్తు, శుభ్రంగా ఉంటాం నేర్చుకోవాలి నువ్వు, ఇది ఫ్యాషనా? ఎవరు అన్నారు, స్వామి ఇది ఫ్యాషనబుల్గా ఉంటుందని ఈ డ్రెస్ వేసుకున్నాను అని. అప్పుడు బాబాగారు అన్నారు, ఫ్యాషనబుల్లా? ఏం ఆ బుల్లు, బుల్లు మాదిరి ఉన్నావు ఫ్యాషనబుల్ కాదన్నారు. అందువల్ల మనం ఏదో మోజు అనుకుంటున్నాం కానీ అది వికృతంగా ఉంటున్నది, అందంగా లేదు. వేషభాషల్లందు మోజు హెచ్చే, ఏదో కొత్తదనం అనుకుంటున్నాం వాటిపైన మోజు వచ్చేసింది. తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, తల్లి భాష మాట్లాడ తప్పుతోచే. మాతృభాషలో మాట్లాడటం నామోషి, తెలుగులో మాట్లాడకూడదు, రాకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడాలి, తప్పులైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఏమిటో ఈ పైచ్యం మనకు అర్థం కాదు. చక్కగా నీ మాతృభాషలో మాట్లాడకూడదా? ఎప్పుడో తెనాలి రామలింగ కవి ఉన్నప్పుడు తెనాలి రామకృష్ణ గురించి చెప్తారు, ఒక పండితులు వచ్చి నాకు అన్ని భాషలు వచ్చారన్నట, అన్ని భాషలు బాగా అన్నింటిలో సమానంగా వచ్చాయి. అప్పుడు తెనాలి రామకృష్ణ అన్నట, నీ మాతృభాష నేను నిరూపిస్తాను అన్నట, నిరూపించబోయే చూద్దాం అన్నాడు. కృష్ణదేవరాయలు ఆ స్థానంలో ఉన్నాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ ఒక కర్ర తీసుకొచ్చి చావు కొట్టాడు పండితుడిని. అప్పుడు వాడు అయ్యో బాబో ఈ కుర్రో మొర్రో అంట మొదలుపెట్టాడు, వీడిది తెలుగండి అన్నాడు. అంటే ఏమిటనమాట, అసలైన సమయంలో నిజమైన తత్వంలో మాతృభాష వచ్చేస్తుంది. మాతృభాషను మర్చిపోవడం ఉందే, తల్లిని మర్చిపోవడం లాంటిది. ఏదో విదేశీ భాష మాట్లాడటం వల్ల నువ్వు అది కూడా కాలేవు, అది గుర్తించాలి. తల్లి భాషను మాట్లాడ తప్పుతోచే, మాతృభాష మాట్లాడడం కూడా తప్పు అయిపోయింది. సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే. రెండు చేతులు జోడించి నమస్కారం అండి అనేవాడు ఎంతమంది ఉన్నాడు చెప్పండి, ఎవరో తలకాయలు ఉంచుతాడు. ఏమిటో ఏమిటి ఎటు చూడమంటాడు తెలియదు మనకి. వాడు ఇలా అంటాడు, వాడు ఇలా అంటాడు, ఏమిటో రెండు చేతులు హాయిగా నమస్కారం. అబ్బే తప్పు, ఈ నమస్కారంలోని అర్థం తెలుసునా? పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు శరణాగతి తత్వం చెప్పడం లాంటిది. ఎదురుకుండా వ్యక్తి దేహంలో ఉన్న దేహికి నమస్కరించడం లాంటిది. ఈ మర్యాదలు పోయి నమస్కారాలు పెట్టేవాళ్ళు కూడా లేరు. సంఘ మర్యాద పాటింప జంకు పుట్టే, ధర్మమన్నది బోధింప తప్పిపోయే, ధర్మమన్నది బోధింప తప్పిపోయే. ధర్మం ఇదిరా అని చెప్పేవాడు కూడా లేడు. ఇందులో భయం, వింటాడో లేదో, మంచి చెప్పాలంటే భయం, వినేవాడు లేడు. ఇదిరా నాయనా అని సరిచేసేవాడు లేడు. ఇట్టులైనది భారత జాతి నేడు, ఇట్టులైనది భారత జాతి నేడు. అది బాబాగారు అన్నమాట. ఎంత చక్కగా ఇవాళ ప్రస్తుత పరిస్థితిని అలా విడమరిచి కళ్ళ కట్టినట్టుగా చెప్తున్నాడు భగవానుడు. ఎంత అందంగా చెప్పారు. కనుక నాయనా, చైతన్య భారతి హెచ్చరిస్తున్నది యువతి యువకులకును, ఏమని, భారతీయ సంస్కృతి తెలుసుకో, ఈ పుణ్యభూమి యొక్క వాణిని తెలుసుకో, ఈ వేద భూమి యొక్క సందేశాన్ని అర్థం చేసుకో, ప్రస్తుత సమాజం ఏ రీతిగా దిగజారిపోయిందో అర్థం చేసుకో, ఆ ప్రాచీన వైభవాన్ని పునఃస్థాపితం చేయడానికి కృషి చేయి, కంకణం కట్టుకో అని తెలియచేయడమే చైతన్య భారత్ యొక్క ఉద్దేశము అని తమందరికి కూడా తెలియజేస్తున్నాను. పైగా బాబా వారు ఏమన్నారో చూడండి, ఒక చాలా నాకు ఆశ్చర్యం వేసి అవతారమూర్తి భగవంతుడు, మనం ఏమనుకుంటామంటే ఏదో దైవం గురించి మోక్షం గురించి చెప్పేవాడు అవతారమూర్తి అనుకుంటాం. కాదు, అవతారమూర్తి అంటే ఏమి, సర్వం సర్వం చెప్పేవాడు భగవంతుడు. ఇందులో ఆధ్యాత్మికం లౌకికం అని ఉండదు, అంత ఆధ్యాత్మికమే. స్పిరిచువలైజ్ ద లైఫ్, నిత్య జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేయి. కనుక లౌకికం వేరు ఆధ్యాత్మికం వేరు కాదు. ఏ శ్రీరామచంద్రమూర్తి ఒక కుమారుడుగా, ఒక సోదరుడుగా, ఒక భర్తగా, ఒక పరిపాలకుడుగా సమాజానికి ఆదర్శాన్ని అందించలేదా? ఆయన ఏం వేదాంత విషయాలు మాత్రమే చెప్పాడా? కృష్ణ భగవానుడు ప్రేమతత్వాన్ని బోధించలేదా? కనుక అవతారమూర్తి అంటే అన్ని రంగాలకు కూడా ఆదర్శాన్ని నిరూపించేవాడే, అన్ని రంగాలకు కూడా ప్రాధాన్యతలను నిర్ణయించేవాడే అవతారమూర్తి, ఆచరించి నిరూపించేవాడు అవతారమూర్తి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ పద్యంలో ఎంత చక్కగా విడమ చెప్తున్నారో చూడండి. ఆంగ్ల భాషా మోహమావరించిన నాడే, ఆంగ్ల భాషా మోహము ఆవరించిన నాడే, స్వమత విజ్ఞానంబు సన్నగిల్లే, స్వమత విజ్ఞానంబు సన్నగిల్లే. ఆ దేశస్థుడు ఏమంటున్నాడు, ఈ దేశస్థుడు ఏమంటున్నాడు, ఆ చరిత్రకారుడు ఏమంటున్నాడు, ఆ రచయిత ఏమన్నాడు, అన్నీ తెలుసు. ఈ దేశం వాళ్ళు ఏమన్నారు చెప్పబోయా? ఈ దేశంలో ఋషులు ఏం చెప్పారో చెప్పు, ఈ దేశంలో ఉన్న మహనీయులు ఏం చెప్పారో తెలుసుకో. కానీ ఆంగ్ల భాష వ్యామోహంలో పడి స్వమత విజ్ఞానం కూడా మర్చిపోయాం, అది కూడా సన్నగిలింది. మరి స్వమత జ్ఞానం ఎప్పుడైతే పోయిందో, స్వధర్మం ఎప్పుడైతే పోయిందో, అప్పుడేమైందయ్యా? స్వమత విజ్ఞానము సన్నగిల్లిన నాడే సంస్కార భావంబు సమసిపోయే, సంస్కార భావంబు సమసిపోయే. ఎప్పుడైతే స్వధర్మం మర్చిపోయామో, ఎప్పుడైతే స్వమత విజ్ఞానం పోయిందో, సంస్కారం కూడా పోయింది, కల్చర్ పోయింది మనకి. ఆ సంస్కారం కల్చర్ పోయాక మనం జీవించే ప్రయోజనం లేదు. కనుక ఈ భాషా వ్యామోహం మనం ఎంత కిందకు పడేసిందో బాబా గారు వివరిస్తున్నారు. మరి సంస్కారం పోయిందండి, పోతే ఏ అనుకుంటారేమో. సంస్కార భావంబు సమసిపోయిన నాడే, సంస్కార భావంబు సమసిపోయిన నాడే, ధర్మంబు క్షీణించే ధరణియందు, ధర్మంబు క్షీణించే ధరణియందు. ఇంకా సంస్కారం పోయాక ఇంకా ధర్మం ఎక్కడ ఉంటుంది? ధర్మాన్ని పాటించేవాడు ఎవడు ఉంటాడు? సరే, ధర్మం పోతే ఏమైందండి, పోనివ్వండి అనుకుంటారేమో. ధర్మము క్షీణమై ధర తొలంగిన నాడే, ధర్మము క్షీణమై ధర తొలంగిన నాడే. ఎప్పుడైతే ధర్మం ధర భూమి నుంచి తొలగిపోయిందో, భారతీయోన్నతి భగ్నమయ్యే, భారతీయోన్నతి భగ్నమయ్యే. భారతదేశం యొక్క ప్రత్యేకత, భారతీయత, భారత వైశిష్ట్యము, ఈ భారతీయ ప్రాశస్త్యము పోయిందయ్యా, దగ్ధమైపోయింది. ఆ విషయాన్ని అర్థం చేసుకో. కనుక బాబా గారు అంటున్నారు వినండి, యువకులు యువతులు అందరూ, ఈ యువజనులు వినండి స్వామి ఏమంటున్నారు. కాన ఇప్పుడైన కన్ను తెరచి, ఆలస్యమైపోయింది, ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి అయ్యా. ఓ యువజనులారా, యువతకు హెచ్చరిక, కళ్ళు తెరవండి. తెలివితో కాంచుడో భారతీయులార, తెలివితో కాంచుడో భారతీయులార, కళ్ళు తెరిచి చూడండి అయ్యా. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోండి భారతీయులారా అని బాబావారు మనకి హెచ్చరిస్తున్నారు.
ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతూ సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార, ఇంతకన్నను వేరెద్ది ఎరుకపరతూ.
ఇంతకన్నా సూటిగా ఏం చెప్పమంటావు? ఇంతకన్నా సూటిగా, నేరుగా, ప్రత్యక్షంగా, కళ్ళ కట్టినట్టుగా ఇంకా ఏం చెప్పమంటావయ్యా?
సాధు సద్గుణ గణ్యులవు సభ్యులార.
ఓ యువజనులారా, మీరు సాధువులయ్యా, గుణగణాలు కలిగిన వారు, ఈ విషయాలు అర్థం చేసుకోండి అని బాబాగారు మనకు తెలియజేస్తున్నారు.
ఇలా తెలియజేస్తున్నప్పుడు
మరొక విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. సాధారణంగా భారతదేశం భారతదేశం అంతా అంటూ ఉంటాం, నిజమే. ఏమిటి భారతదేశం అంటే అడగండి, ఎవరో చెప్తారు భరతుడు పాలించిన దేశం కనుక భారతదేశం. అది ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు చెప్పే మాట. పురాణ వాంగ్మయంలో భరతులు చాలామంది ఉన్నారు. ఏ భరతుడు? జడభరతుడా లేక శకుంతలకు జన్మించిన భరతుడా? ఏ భరతుడు పాలిస్తే భారతదేశం అనే పేరు వచ్చింది అన్న విషయం పైన తర్జన భర్జనలు, వాగ్వివాదములు, వాద ఉపవాదములు అనేక ఉన్నాయి. అనేక రకాలుగా చెప్తారు ఈ భరత శబ్దానికి. కానీ మన బంగారు బాబా చక్కగా చెప్పాడు. ఎంత అందంగా చెప్పారు చూడండి. భారత మూడే అక్షరాలు. భా అంటే భగవంతుని పైన, రత ప్రేమ కలిగిన దేశమే భారతదేశం అన్నారు. ఎంత బాగుంది. మన పిల్లలకి అందులో, మన పిల్లలంతా ఇవాళ ఫారెన్లో ఉంటున్నారు కదా, వాడిని పిలిచి చెప్తాం మనవడికి, అరే భరతుడు పాలించాడు కనుక భారతదేశం అన్నారా నాన్న అని. అయితే ఏమిటిటా అంటాడు వాడు. అయితే ఏమిటి నాన్న అంటాడు, ఏం తాత పాలిస్తే ఏమిటి? అన్ని దేశాలకు కూడా రాజులు ఉన్నారుగా, ఈ దేశానికి కూడా రాజు ఉన్నారు, ఆ రాజు పేరు పెట్టారు, గొప్ప ఏమిటి అంటాడు వాడు. ఏం చెప్తావు నువ్వు? ఇప్పుడు బాబా గారు చెప్పిన మాట చెప్పు. భా అంటే భగవంతుని యందు, రత ప్రేమ కలిగిన భారతదేశం. చాలా బాగుంది, నాకు కూడా ప్రేమ ఉండాలి సుమా, నేను కూడా భారతీయుని అనిపించుకోవాలి సుమా అనే జిజ్ఞాస బయలుదేరుతుంది వాళ్ళు, ఆ కోరిక బయలుదేరుతుంది ఆ పిల్లవాళ్ళు. మళ్ళీ ఇంకో అర్థం చెప్పారు. భా రత మూడు అక్షరాలు ఉన్నాయి. భా అంటే భావముతో, రా అంటే రాగముతో, తా అంటే తాళముతో. భావ రాగ తాళ సంయుక్తంగా భగవత్ సంకీర్తన చేసే దేశమే భారతదేశము. ఎంత బాగుందో చూడండి. భగవన్ నామం ప్రతిధ్వనిస్తుంది భారతావనిలో. గ్రామాలకు వెళ్ళండి, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళు చేరి ఆ ఒత్తులు ఓడుక్కుంటుంటారు, లేదా బియ్యం ధాన్యాన్ని దంచుతూ ఉంటారు. ఏం చేస్తారు తెలిసింది? అప్పుడు రామాయణ పాటలు పాడుకుంటారు. పల్లెటూళ్ళలో సోది చెప్పడానికి వచ్చారు, ఆ సోది చెప్పడానికి వచ్చేవాళ్ళు రామాయణ కథలు చెప్తారు. అమ్మమ్మలు నాయనమ్మలు రామాయణ కథలు, జానపద గీతాలు మనవలకి చెబుతూ ఉంటారు. ఏ విషయం వచ్చినా రామాయణ కథలే, ఇంట్లో ఏ పండగ వచ్చినా సరే ఈ భారత భాగవత కథలే. యావత్ భారతదేశం కూడా చూసుకోండి, వాడు మహాపండితులేం కాదు. ఎందువల్ల అంటారు? భారతీయ సంస్కృతి అలాంటిది, భారతీయ ధర్మం అలాంటిది, భారతీయ పవిత్రత అలాంటిది. అందువల్లే భారత శబ్దానికి, భారత నామానికి బాబావారు ఇచ్చిన నిర్వచనం అంటే నాకు అంత వల్లమాలిన ప్రేమ. ఎంత బాగా చెప్పావు నాయన. యువకులందరూ కూడా ఈ అర్థాన్ని గ్రహించినట్టయితే వాళ్ళల్లో ఉండేటువంటి ఆ కర్తవ్య దీక్ష ఇనుమడింపజేయగలదు అనేది నా భావన. మరొక పేరు కూడా ఉంది మన దేశానికి, హిందూ దేశం అంటారు. అయ్యా ఏమిటి అని అడగండి, ఏం చెప్తారు అందరూ? హిందువులు కలిగిన దేశం హిందూ దేశం అంటారు. న్యాయమేనా అట్లా అంటాం? ఈ దేశంలో మహమ్మదీయులు లేరా? క్రైస్తవులు లేరా? జైనులు, బౌద్ధులు, ఈ పార్సీకులు లేరా? నాస్తికులు కూడా ఉన్నారు కదా, మరి హిందూ దేశం అని ఎట్లా అంటావు? అందరూ హిందూ మతస్థులేనా? కాదే. అసలు హిందూ మతము అనేది ఉన్నదా? కాదే, హిందూ మతం అనేది లేదు. హిందూ ధర్మం ఉన్నది, హిందూ విధానం ఉన్నది,
అంటే నేను హిందూ మతం కాదే. అందువల్ల బాబా వారు ఎప్పుడు కూడా హిందూ మతం అన్న మాట వాడరు. సనాతన ధర్మము, సనాతన ధర్మం అంటేనే ఉంటాడు ఆయన మహానుభావులు. సనాతన ధర్మం ఓ సముద్రం లాంటిది, అందులో ఏ నది లేదు గనక అన్ని నదులు కూడా సముద్రం నుంచే పుట్టినవి, అన్ని నదులు సముద్రమునందే లయము చెందుతున్నాయి. అందుకే సనాతన ధర్మము, వైదిక ధర్మము, భారతీయ ధర్మము ఒక మహాసాగరము. అందువల్ల హిందూ మతము, హిందూ శబ్దానికి ఒక మతం పేరుతో చెప్పడం అన్యాయం అవుతుంది. అందుకని మహానుభావుడు రెండు అర్థాలు చెప్పారు. వా, దివ్యంగా ఉంది. హిందూ హిమ్ అనగా హింసకు, దూ దూరంగా ఉండేవాడు అన్నాడు. అంతే, హింసకు దూరంగా ఉండేదే హిందూ దేశము అన్నారు. ఏమిటి హింస? ఇతరుని చంపడమే కాదు, మనోవాక్కాయ కర్మల ద్వారా కూడా మనం ఎవరిని హింసించకూడదు. మాటల వల్ల, చూపుల వల్ల, ఆలోచనల వల్ల, క్రియల వల్ల ఎలాంటి హింసకు కూడా ఎదుటి వ్యక్తిని గురి చేయకూడదు మనం. ఎందువల్ల? ఎదుటి వ్యక్తి ఎవరనుకుంటున్నావయ్యా? దైవం మనుష రూపేణ. ఎదురుగుండా ఉన్నవాడు దైవం, మామూలు మనిషి అనుకుంటున్నావేమో సుమా. నారాయణుడే నరుడుగా ఉన్నాడు అక్కడ. సర్వభూతాంతరాత్మయ్య ఉన్నాడు. వాసుదేవ సర్వమితి అనే సూత్రాన్ని తెలుసుకో. ఈశావాస్యం ఇదగం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ అనే ఉపనిషద్ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. అలా ఉన్నప్పుడు ఎవరిని హింసించవు, నిన్ను నువ్వు హింస పెట్టుకోవు. ఎందుకంటే నీలో కూడా ఉన్నవాడు భగవంతుడే. అందువల్ల హింసకు దూరంగా ఉండేది హిందూ దేశము అని చెప్పిన అర్థం ఎంతో ముచ్చటగా ఉన్నది. మరికొందరు సింధు నది నుంచి పుట్టింది గనక సింధు పదం అందరికీ ఉచ్చారణ దోషం చేత సింధు సింధు హిందూ అయిందంటారు. ఎబ్బే, ఇది భావదారిద్ర్యం నా ఉద్దేశం. భావదారిద్ర్యం వల్ల అలా అనాలి తప్ప హిందూ శబ్దం బాబా వారికి నిర్వచనం వర్తమాన సమాజానికి, ఆధునిక యువతకు అభిలషణీయము, అభినందనీయము, అనుభవిక వేద్యము అన్న విషయం తెలియజేస్తున్నాను. అయితే ఈ హిందూ శబ్దం HINDU ఈ అక్షరాలు ఉన్నాయి. ప్రతి అక్షరాన్ని భగవాన్ బాబా చక్కగా విడదీసి విడమరిచి హిందూ శబ్దాన్ని చెప్పారు అర్థం. ఇది యువకులు, యువత, చైతన్య భారతి ద్వారా మీకు జ్ఞాపకం చేసుకున్నది ఇదే విషయం. జ్ఞాపకం పెట్టుకోండి, హిందూ అంటే ఏవి? మొదటి అక్షరం హెచ్. దీన్ని హిస్టరీ అనుకోండి, చరిత్ర. ఏ చరిత్ర? హిస్టరీ ఆఫ్ ది హ్యుమానిటీ, మానవ జాతి చరిత్ర. ఇందువల్ల సనాతన ధర్మము విశ్వవ్యాపితమైంది సుమా. కేవలం భౌగోళికమైంది మాత్రమే కాదు, దేశకాల మాన పరిస్థితులకు మాత్రమే పరిమితమైంది కాదు సుమా, విశ్వ పరివ్యాప్తమైంది సనాతన ధర్మము. ద హిస్టరీ ఆఫ్ ది హ్యుమానిటీ, అది ఫస్ట్ హెచ్ అంటే. ఇంకా ఐ, ఐ అంటే ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వం. ఏమిటి ఆ వ్యక్తిత్వం? ప్రపంచ దేశాల చరిత్ర గమనించండి. ఒక దేశంలో ఎప్పుడైతే విదేశీయులు దండయాత్ర చేశారో అప్పటికి ఉన్న ఆచారములు, మతములు, సంస్కృతి మొత్తం పోతాయి, కొత్తది ప్రవేశిస్తుంది. అనేక దేశాలలో అప్పటి వ్యవస్థ పోతుంది. ఈ విదేశీయులు ప్రవేశించడం చేత, విదేశీయులు దండయాత్ర చేయడం చేత కొత్త విధానం వచ్చేస్తున్నది. అందువల్ల ప్రాచీన సంస్కృతులన్నీ కూడా, చరిత్రలన్నీ కూడా పోతున్నాయి ప్రపంచంలో అన్ని దేశాలంతే. భారతదేశంలో అట్లా జరిగిందా? ఎన్ని దండయాత్రలు జరిగాయి ఆ దేశంలో, ఎంతమంది దండయాత్రలు చేశారు ఈ దేశం పైన,
ఈ దేశ సంపదను ఎంతగా కొల్లగొట్టారు. కానీ సంస్కృతి మారిందా? చరిత్ర గతి మారిందా? వాంగ్మయ సారస్వత లలిత కళలు మారినవా? ఆధ్యాత్మికత నశించిందా? భారతీయోన్నత్యము ఏమన్నా తరిగిందా? తరగని చెరగని బెదరని కదలని భారతీయ చరిత్ర సంస్కృతి అది ఇండివిజువాలిటీ అంటే, వ్యక్తిత్వం అంటే. రండి, ఎన్ని మతాల వారన్నా రండి, మీకు కూడా శక్తిని అందిస్తాం, మిమ్మల్ని కూడా పోషిస్తాం. కానీ సనాతన ధర్మం చాలా విశాలమైంది, అన్నింటినీ తనలో గ్రహించగలుగుతుంది, వాటిని పోషించగలుగుతుంది. అన్ని నదులు కూడా జీవ నదులు వంటివి, జీవం అనగా ప్రాణము. కనుక అన్ని మతములకు జీవ నదుల వలె ప్రాణాన్ని అందిస్తుంది సనాతన ధర్మం, వాటిని నశింపచేయదు, తాను కృషించిపోదు. ఇది ఇండివిజువాలిటీ అండి, హెచ్ఐ. ఇక మూడవ అక్షరము నేషనాలిటీ, ఎన్, జాతీయత. ఈ నేషనాలిటీ జాతీయత ఎక్కడున్నప్పటికీ కూడా ఈ భారతీయ సంప్రదాయము, భారతీయ తత్వము, సనాతన ధర్మము, వైదిక ధర్మము, ప్రాచీన వైభవము, ప్రాచీన సంప్రదాయము, అవి ఎప్పుడు మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఆ జాతీయత భావము ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస పర్యంతము, ఆద్యంతములు నఖశిఖ పర్యంతము రక్త ప్రసరణ వలె భారతీయత దేశంలో ప్రవహిస్తూనే ఉంటుంది. అది నేషనాలిటీ అంటే. ఇక డి, డి అంటే డివినిటీ, దివ్యత్వము. లారీ నడిపితే ఆ స్టీరింగ్కి నమస్కారం, డ్యాన్స్ చేస్తే గజ్జలకు నమస్కారం, తబలా వాయిస్తే తబలాకు నమస్కారం. చెప్పండి, నమస్కారం చేయకుండా టాక్సీ డ్రైవర్ కూడా ప్రారంభించడు పని. డ్యాన్స్ కానివ్వండి, లారీ డ్రైవింగ్ కానివ్వండి, స్కూలు కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, నమస్కారం చేసే ప్రారంభిస్తాం. అంతా దైవమే. ప్రతి పుట్ట, ప్రతి చెట్టు, ప్రతి గుట్ట, పుట్ట చెట్టు గుట్ట అంతా దైవమే. భారతదేశంలో డివినిటీ, అణోరణీయాన్ మహతో మహీయాన్ వాసుదేవ సర్వమితి, అది డివినిటీ అంటే. చివరిది యు, యూనిటీ. యూనిటీ అంటే సమైక్యత, సౌభ్రాతృత, సమత్వం, సోదరత్వం. కనుక ఈ సోదరత్వము, సమైక్యత, సమానత్వము, ఈ యూనిటీ హెచ్ఐఎన్డియు అక్షరాలలో ఈ శబ్దానికి అర్థం చెప్పిన భగవాన్ బాబావారి పాదపద్మాలకు నమస్కరిస్తూ సెలవు.